நாராயணம் நமஸ்கிருத்ய நரம் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத் வியாசாய விஷ்ணு ரூபாய வியாசரூபாய விஷ்ணவே நமோ வை பிரம்மநிதயே வாசிஷ்டாய நமோ நம. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడిన తరువాత ఇప్పుడు అక్కడ నకులుడు మాట్లాడుతున్నాడు. మాధవ, ధర్మవేత్త అయిన ధర్మరాజు ఎన్నో విషయాలు చెప్పాడు, వాటిని నీవు విన్నావు కూడా. రాజు అయిన ధర్మజుని అభిప్రాయాన్ని అనుసరించి భీమసేనుడు కూడా ముందు సంధిని గురించి, ఆ తరువాత తన బాహువిక్రమాన్ని గురించి ఎంతో చెప్పాడు. అదేవిధంగా అర్జునుడు చెప్పిన మాటలను కూడా నీవు విన్నావు, నీ అభిప్రాయాన్ని కూడా ఎన్నోసార్లు ప్రకటించావు. కృష్ణ, ఈ అభిప్రాయాలన్నింటినీ ప్రక్కనబెట్టి శత్రువుల అభిప్రాయాన్ని తెలుసుకొని అప్పటికి ఏది తగినదని నీవు భావిస్తే దానిని చేయవలసింది. వేరువేరు కారణాలను బట్టి అభిప్రాయాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి యోగ్యము సమయోచితము అయిన పనినే మనుష్యుడు చేయాలి. ఒక విధంగా ఆలోచించిన అంశం మరలా మరో రీతిలో మారిపోతుంటుంది. లోకంలో మనుష్యుల బుద్ధి స్థిరమైనది కాదు. కృష్ణ, అరణ్యవాస కాలంలో కూడా ఆలోచన ఒక రకంగా ఉండేది, అజ్ఞాతవాస కాలంలో మరొక రకంగా ఉండేది. ఇప్పుడు మేము బయటపడిన తర్వాత ఇంకొక రకంగా ఉంది. ఇక్కడ నకులుడి మాటలు ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు, ఒకే వ్యక్తి అయినా అవస్థ మారడంతో అభిప్రాయ భేదాలు కూడా వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అజ్ఞాతవాసంలో ఎలా దాగి ఉండాలో అని ఆలోచించాం, కానీ ఇప్పుడు బయటపడ్డాక రాజ్యం ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నాం. అందుకే ఆయన చెప్పాడు, మనుష్యుల బుద్ధి స్థిరంగా ఉండదు, ఒక విధంగా ఆలోచించిన అంశం మరలా మరో రీతిగా మారిపోతూ ఉంటుంది అన్నారు. జనార్దన, అప్పుడు మేము అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు మాకు రాజ్యం మీద ఇప్పుడున్నంత ప్రేమ లేదు. మేము అరణ్యవాసం నుండి బయటపడినట్లు విని నీ అనుగ్రహం వలన 7 అక్షౌహిణల సేన ఇక్కడకు చేరింది. అమేయ బలపౌరుషాలు గల ఈ వీరులు ఆయుధాలు ధరించి రణభూమిలో నిలిస్తే ఎవడు బెదరక నిలవగలడు. ఈ విషయాన్ని నీవు అనునయపూర్వకంగా ముందు యుద్ధ ప్రస్తావనతో భయపెడుతూ తర్వాత మూర్ఖుడైన ఆ సుయోధనుడు బాధపడిన రీతిలో చెప్పు. కేశవ, ధర్మరాజును, భీముణ్ణి, ఓటమేరుగని అర్జునుణ్ణి, సహదేవుణ్ణి, నన్ను, నిన్ను, బలరాముణ్ణి, పరాక్రమశాలి అయిన సాత్యకిని, పుత్రసహితుడైన విరాటుణ్ణి, మంత్రిమండలతో కూడిన ద్రుపదుణ్ణి, ధృష్టద్యుమ్నుణ్ణి, పరాక్రమవంతుడైన కాశీరాజును, చేది భూపాలుడైన దుష్టకేతుణ్ణి, రక్తమాంసాలు గల ఏనరుడు యుద్ధంలో ఎదిరించగలడు. నీవు వెడితే చాలు, ధర్మరాజు కోరిక నెరవేరినట్టే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. జనార్దన, విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, బాక్లీకుడు శ్రేయోదాయకంగా నీవు చెప్పే మాటలను అర్థం చేసుకొనగలుగుతారు. వారే మహారాజైన ధృతరాష్ట్రునికి, పాపబుద్ధి అయిన సుయోధనునికి, ఆయన అమాత్యులకు నచ్చ చెప్పగలరు. నీవు వక్తవై విదురుడు శ్రోతయ్యే అర్థ సాధనకు ప్రయత్నిస్తే దారిలో పడని కార్యమేముంటుంది? నకులుడు ఈ విధంగా మాట్లాడిన తరువాత సహదేవుడు శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. యదే తత్ కథితం రాజ్ఞ ధర్మ ఏష సనాతనః యథాచ యుద్ధమేవ స్యాత్ తథా కార్యమరిందమ యది ప్రశమమిచ్చేయుః కురవ పాండవైః సహ తథాపి యుద్ధం దాశార్హ యోజయేథా సహైవతైః. శ్రీకృష్ణ, యుధిష్ఠిర మహారాజు చెప్పిన ఈ విషయమంతా సనాతన ధర్మం. యుద్ధం జరిగేటట్లే నీవు ప్రయత్నించాలి. కౌరవులు పాండవులతో సంధికి కోరుకున్నా నీవు వారితో యుద్ధం జరిగేటట్లే యోజన చెయ్యాలి. నాడు సభలో ఆ పరిస్థితుల్లో ఉన్న ద్రౌపదిని చూసి సుయోధనునిపై నాకు కలిగిన కోపం సుయోధనుణ్ణి చంపకుండా ఎలా శాంతిస్తుంది? భీముడు, అర్జునుడు, ధర్మరాజు ఈ ముగ్గురు ఒకవేళ ధర్మ మార్గాన్ని అనుసరించినా నేను మాత్రం ధర్మాన్ని వదిలి యుద్ధంలో పోరాడాలని కోరుకుంటున్నాను. సహదేవుడు యుద్ధమే మంచిదని కోరగానే అప్పుడు ఆ సభలో సాత్యకి మాట్లాడుతున్నాడు. మాధవ, మేధావి అయిన సహదేవుడు చక్కగా చెప్పాడు, సత్యం చెప్పాడు. ఆ నా కోపం శమించడానికి సుయోధనుణ్ణి చంపడం ఒక్కటే ఉపాయం. నీకు గుర్తుండే ఉంటుంది, అరణ్యంలో నారచీరలను జింక చర్మాలను ధరించి తిరుగుతున్న పాండవులను చూసి నీకు కూడా కోపం వచ్చింది కదా. కాబట్టి కృష్ణ, యుద్ధంలో కర్కశంగా ప్రవర్తించగల శూరుడైన సహదేవుని మాటయే యోధులందరి అభిప్రాయం. మహామతి అయిన సాత్యకి ఈ విధంగా మాట్లాడగానే అక్కడున్న సమస్త సైనికులు యోధులు భీకరంగా సింహనాదం చేయటం ప్రారంభించారు. యుద్ధం చెయ్యాలన్న కోరికతో వచ్చి ఉన్న అక్కడి వీరులంతా భళా భళా అంటూ ఆనందిస్తూ సాత్యకి వచనాలను సర్వాత్మన ప్రశంసించారు. రాజ్ఞస్తు వచనం శ్రుత్వా ధర్మార్థ సహితం హితం కృష్ణ దాశార్కమాసీనం అబ్రవీచ్ఛోక కర్మిత సుతా ద్రుపదరాజస్య సచితాయతమూర్ధజ సంపూజ్య సహదేవం చ సాత్యకిం చ మహారథం. ధర్మార్థ సహితము హితకరమైన ధర్మరాజు మాటలు విని నల్లగా పొడవుగా వ్రేలాడుతున్న కురులుగల ద్రౌపది దుఃఖిస్తూ సహదేవుణ్ణి మహారథుడైన సాత్యకిని ప్రశంసించింది. భీమసేనుడు కూడా శాంతంగా ఉండటాన్ని చూసిన ద్రౌపది మనస్సు వికలమైంది. ఆ అభిమానవతి కళ్ళలో నీళ్లు నింపుకొని ఇప్పుడు అక్కడే కూర్చొని ఉన్న శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతోంది. విదితం తే మహాబాహో ధర్మజ్ఞ మధుసూదన యథానికృతిమాస్థాయ భ్రంశితా పాండవా సుఖాత్ ధృతరాష్ట్రస్య పుత్రేణ సామాత్యేన జనార్దన యథాచ సంజయో రాజ్ఞ మంత్రం రహసి శ్రావితః యుధిష్ఠిరస్య దాశార్హ్య తచ్చాపి విదితం తవ యథోక్తం సంజయశ్చైవ తచ్చ సర్వం శృతం త్వయా. ధర్మజ్ఞ, మంత్రులతో కలిసి ధృతరాష్ట్రుని కొడుకు సుయోధనుడు మోసంతో పాండవులను ఏ విధంగా సుఖాలకు దూరం చేశాడో నీకు తెలిసినదే. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితో సంప్రదించడానికి సంజయునితో ఎటువంటి రహస్య సమాలోచన జరిపాడో నీకు తెలిసినదే. యుధిష్ఠిరుడు సంజయునితో ఏ విధంగా మాట్లాడాడో అదంతా నీ వెరిగినదే. కేశవ, అవిస్థలం వృకస్థలం మాకంది వారణావతం, ఐదవదిగా మరేదైనా గ్రామం మాకిస్తే చాలునని సంధిని కోరుతున్న శ్రీమంతుడైన యుధిష్ఠిరుడు చెప్పిన ఆ మాటను కూడా సుయోధనుడు లెక్క చెయ్యలేదు. అక్కడకు నీవు వెళ్ళిన తర్వాత రాజ్యభాగం ఇవ్వకుండా సుయోధనుడు సంధికి సమ్మతిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సంధికి అంగీకరించవద్దు. సృంజయులతో కలిసిన పాండవులు కోపించిన ఆ భీకర సుయోధన సేనను ఎదిరించుటకు సమర్థులే. మధుసూదన, కౌరవుల విషయంలో సామం కానీ దానం కానీ అర్ధసిద్ధికి సహకరించవు, కాబట్టి వారి విషయంలో నీవు దయచూపనవసరము లేదు. తన జీవితాన్ని రక్షించుకొనవలసిన వాడు సమాధానోపాయాలతో శాంతించని శత్రువుల విషయంలో దండనీతిని ఉపయోగించాలి. కాబట్టి కృష్ణ, ఆ ధార్తరాష్ట్రుల విషయంలో నీవు సృంజయులు పాండవులు కలిసి వెంటనే తీవ్రంగా దండాన్ని ప్రయోగించాలి. పాండవులకు తగిన పని ఇదే, నీకు కూడా ఇది కీర్తిని కలిగించగలది. ఈ పని సమస్త క్షత్రియులకు సైతం సుఖకరమైనది. జనార్దన, స్వధర్మాన్ని పాటిస్తున్న క్షత్రియుడు, లోభానికి లోనైన వాడు క్షత్రియుడు అయినా కాకపోయినా సరే వాడిని సంహరించాలి. బ్రాహ్మణుల విషయంలో తప్ప మిగిలిన జాతులకు ఈ నియమం వర్తిస్తుంది. బ్రాహ్మణుడు సర్వపాపాలలో మునిగి ఉన్న ప్రాణదండనకు తగడు, ఎందుకంటే బ్రాహ్మణుడు సర్వవర్ణాలకు గురువు, సమస్త దానాలకు ప్రథమ ప్రతిగ్రహీత అతడే. యథా వధ్యే వధ్యమానో భవే దోషో జనార్దన సవధ్యస్యావధే దృష్ట ఇది ధర్మవిదో విదుహు. చంపదగని వాణిని చంపటమెంత తప్పో చంపదగిన వాణిని చంపకుండుట కూడా అంతే తప్పని ధర్మవేత్తలు భావిస్తారు. కృష్ణ, అటువంటి దోషానికి నీవు పాత్రుడువు కాని విధంగా సేనతో కూడిన సృంజయులతో యాదవులతో పాండవులతో కార్యాన్ని నిర్వహించు. నీ మీద ఉన్న చనువుతో చెప్పిన విషయాన్ని మరల చెప్తున్నాను. ఈ లోకంలో నా వంటి స్త్రీ మరొక్కతే ఉండదు. నేను యజ్ఞవేది మధ్య నుండి పుట్టినదానను, ద్రుపదరాజకుమార్తెను, దృష్టద్యుమ్నుని సోదరిని, నీకు ప్రియ సోదరిని. అజమీఢ వంశంలో అడుగుపెట్టిన దానను, మహాత్ముడైన పాండురాజుకు కోడలను, ఇంద్రసమానుడైన ఐదుగురు పాండవులకు పట్టమహిషిని, కృష్ణ వీరులైన ఐదుగురు భర్తల ద్వారా మహారథులైన ఐదుగురు కొడుకులు నాకు పుట్టారు. అభిమన్యుడు నీకు మేనల్లుడు అయినట్లు నా ఐదుగురు కొడుకులు కూడా నీకు మేనల్లుళ్ళు వంటి వారే. కేశవ, అటువంటి నన్ను కూడా పాండవులు చూస్తుండగా, నీవు బ్రతికి ఉండగా జుట్టు పట్టుకొని కొలువులోనికి ఇచ్చి పరాభవించారు. పాండురాజకుమారులు, పాంచాలురు, యాదవులు జీవించి ఉండగానే పాపాత్ములైన కౌరవులకు దాసినై కొలువు కూటంలో ఆ రీతిగా నిలవవలసి వచ్చింది. పాండవులు కోపాన్ని కోల్పోయి నిశ్చేష్టులై చూస్తుండగా, గోవిందా నన్ను రక్షించు అని మనసా నిన్నే తలుచుకున్నాను. ఆ సభలో పూజ్యుడైన మా మామ ధృతరాష్ట్ర మహారాజు, పాంచాలి వరాలను పొందడానికి తగిన దానినిగా నిన్ను భావిస్తున్నాను, వరం కోరుకో అని అన్నారు. కేశవ, పాండవులు రథాలు ఆయుధాలతో పాటు దాస్యం నుండి విముక్తి కావాలి అని నా కోరిక మేరకు వనవాసం కోసం దాస్యం నుండి విముక్తులయ్యారు. మేము పడిన ఇటువంటి పాట్లు అన్నీ నీకు తెలుసు. కృష్ణ, నా భర్తలను, దాయాదులను, బంధువులను నీవే కాపాడాలి. నేను భీష్మునకు, ధృతరాష్ట్రునికి కూడా వరసకు కోడలనే కదా. అయినా కూడా వారి సన్నిధిలోనే నేను బలాత్కారంగా దాసిని చేయబడ్డాను. కృష్ణ, ఈ స్థితిలో దుర్యోధనుడు ఇక ఒక్క క్షణం బ్రతికి ఉన్నా అర్జునుడు వింటిని పట్టడం, భీమసేనుని బలం రెండూ చేదరించుకొనదగినవే. నేను నీ అనుగ్రహానికి తగినదాన్ని నేర్పిస్తే, నా మీద నీకు దగే ఉంటే ధర్తరాష్ట్రులపై పూర్తిగా కోపాన్ని ప్రకటించు. ఇత్యుక్తామృత సంహారం వృజినాగ్రం సుదర్శనం సూరీలమసితాపాంగీ సర్వగంధాది వాసితం సర్వలక్షణ సంపన్నం మహాభుజగ వర్చసం కేశపక్షం వరారూహ గృహ్యవామేన పాణిన పద్మాక్షీ పుండరీకాక్షం ఉపేత్య గజగామిని అశ్రుపూర్ణే క్షణా కృష్ణ కృష్ణం వచనమబ్రవీత్. ఆ విధంగా మాట్లాడి సుందర శరీర అవయవాలు కలిగి శ్యామలోచన కమలనయన గజగామిని అయిన ద్రౌపది చూడముచ్చటై ఉంగరాలు తిరిగినవి, నల్లనివి, కొసముడి వేసిన కోమలమైనవి, సర్వసుగంధ పరిమళాలు గలవి, సర్వసులక్షణాలతో ప్రకాశిస్తున్నవి, మహాసర్పం వంటి కాంతి గలవి అయిన తన కురులను ఎడమ చేతితో పట్టుకొని పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుణ్ణి సమీపించి కళ్ళనీరు గ్రుక్కుని శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతోంది. అయంతే పుండరీకాక్ష దుశ్శాసన కరోద్ధృతః స్మర్తవ్య సర్వకార్యేషు పరేషాం సంధిమిచ్ఛత. పుండరీకాక్ష, శత్రువులతో సంధిని కోరుతున్న నీవు ఏ ప్రయత్నం చేస్తున్నా దుశ్శాసనుడు చేతబట్టి లాగిన ఈ కురులను గుర్తుంచుకోవాలి. కృష్ణ, ఒకవేళ దీనులై భీమార్జునుడు సంధినే కోరుతున్నా నా తండ్రి వృద్ధుడైన మహారథులైన నా కొడుకులతో కలిసి యుద్ధం చేస్తాడు. మహాపరాక్రమవంతులైన నా ఐదుగురు కొడుకులు అభిమన్యుణ్ణి ముందుంచుకొని కౌరవులతో యుద్ధం చేస్తారు. దుశ్శాసనుని నల్లని భుజం విరిగి దుమ్ములో పొర్లటాన్ని నేను చూడలేకపోతే నా మనస్సుకి శాంతి ఉండదు. మండుతున్న నిప్పులాంటి నా కోపాన్ని హృదయంలో నిలుపుకొని నిరీక్షిస్తున్న నాకు 13 సంవత్సరాలు గడిచిపోయాయి. మహాబాహువైన భీమసేనుడు ఈనాడు ధర్మాన్ని గురించి మాత్రమే మాట్లాడుతుంటే, సంధికి సన్నద్ధమవుతుంటే ఆ మాటలనే బాణాలు తగిలి నా హృదయం బ్రద్దలవుతోంది. ఇత్యుక్త్వా భాష్పరుద్ధేన కంఠేనాయతలోచన రురోద కృష్ణాసోత్కంపం సస్వరం భాష్పగద్గదం. ఈ విధంగా మాట్లాడుతూ విశాల నేత్రాలు గల ద్రౌపది కన్నీరు కంఠస్వరాన్ని అడ్డగించగా కంపిస్తున్న స్వరంతో ఏడవసాగింది. ఆమె కన్నీరు రొమ్ములను తడిపేస్తోంది. మనస్సులోని క్రోధాగ్ని ద్రవీభవించిందన్నట్లు ఆమె వేడి కన్నీరు విడుస్తోంది. ద్రౌపది ఈ విధంగా ఉండగా శ్రీకృష్ణుడు ద్రౌపదిని అనునయిస్తూ ద్రౌపదితో మాట్లాడుతున్నారు. అచిరా ద్రక్షసే కృష్ణే రుదతి భారత స్త్రియ एवं ताभिरुरोत्स्यन्ते निहतज्ञाति बांधवाः हतमित्रा हतबला येषां क्रुद्धासि भामिनी। ద్రౌపదీ, తొందరలోనే భరతవంశంలోని స్త్రీలు కూడా ఈ విధంగా దుఃఖించడాన్ని చూడగలవు. పిరికిదాన, ఎవరి మీద నీవు కోపాన్ని ప్రదర్శిస్తున్నావో వారంతా దాగాదులను బంధువులను పోగొట్టుకొని మిత్రులను బలాలను కోల్పోయి ఇలాగే రోధిస్తారు. యుధిష్ఠిరిని ఆవేశంతో, విధిలిఖితమైన అదృష్టంతో, భీమార్జున నకుల సహదేవులతో కలిసి నేనే నీకు ఇష్టమైన ఆ పని చేస్తాను. ఒకవేళ పోయేగాలం సమీపించిన ధాత్తరాష్ట్రులు నా మాట లెక్క చేయకపోతే యుద్ధంలో చచ్చి కుక్కలకు నక్కలకు ఆహారంగా రణభూమిపై పడిపోతారు. చలేద్ధి హిమవాన్ శైలః మేదిని శతధా ఫలేత్, ద్యౌఃపతేశ్చ సనక్షత్రానమే మోఘం వచో భవేత్. సత్యంతే ప్రతిజానామి కృష్ణే బాష్పో నిగృహ్యతాం, హతామిత్రాన్ శ్రియాయుక్తాన్ అచిరాద్రియక్షతే పతీన్. హిమాలయం చెలించిన భూమి నూరు ముక్కలైన నక్షత్రాలతో కూడా మిన్ను విరిగిపడిన నా మాట తప్పిపోదు. ద్రౌపదీ, కన్నీటిని ఆపుకో. సత్యప్రమాణంగా చెబుతున్నాను, శత్రువులను చంపి సంపదలను సమకూర్చుకున్న నీ భర్తలను త్వరలోనే చూస్తావు. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదితో ఈ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు సభలో అర్జునుడు మాట్లాడుతున్నాడు. కేశవ, ప్రస్తుతం కురువంశస్థులందరకు అందరికన్నా గొప్ప మిత్రుడవు నీవే. ఉభయపక్షాలకు ఎప్పుడూ ప్రియబాంధవుడువు నీవే. పాండవులతో సహా ధార్తరాష్ట్రులకు శ్రేయస్సును కలిగించడం నీ కర్తవ్యం. ఉభయపక్షాలకు సంధి చేయడానికి కూడా నీవే సమర్థుడవు. శ్రీకృష్ణ, నీవు ఇక్కడ నుండి వెళ్ళి అసహనశీలుడైన ఆ మా సోదరునితో సంధికి అనువైన మాటలను చెప్పు. ఒకవేళ ఆ మూర్ఖుడు సుయోధనుడు ధర్మార్థ సహితమై సంతాపనాశకమై హితకరమై శుభకరమైన నీ మాటను స్వీకరించకపోతే కాలానికి బలి అవుతాడు. అర్జునుడు ఈ విధంగా చెప్పగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున, ధర్మబద్ధమై మనకు కౌరవులకు కూడా హితకరము కళ్యాణకరము అయిన దానిని సాధించాలన్న కోరికతోనే నేను ధృతరాష్ట్రుని దగ్గరకు పోతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పిన తరువాత సభ పూర్తయింది. ఆ రాత్రి గడిచి చీకట్లు తొలగి నిర్మలాకాశంలో సూర్యుడు ఉదయించాడు. లేప్రొద్దు కిరణాలు అంతటా వ్యాపించే వేళలో కార్తీక మాసంలో రేవతీ నక్షత్రంలో మైత్ర ముహూర్తంలో శ్రీకృష్ణుడు ప్రయాణమయ్యారు. అది శరత్ హేమంతాల సంధికాలం. అంతటా పొలాలు విస్తరించిన పైరుతో సుఖకరంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు తెల్లవారగానే మహర్షుల మంగళ పాఠాలను వినే ఇంద్రుడిలాగా ఉత్తమ బ్రాహ్మణుల ద్వారా మంగళకరాలైన పుణ్యాహవచనాలను వింటూ స్నానం చేశాడు. పవిత్రుడై వస్త్రాభరణాలను అలంకరించుకొని సూర్యోపాసన అర్ఘ్యోపాసన ముగించారు. అక్కడికి ప్రాతఃకరణీయం ముగిసింది. ఆ తర్వాత గోపృష్ఠాన్ని ఉపాసించి బ్రాహ్మణులకు నమస్కరించారు. అగ్నికి ప్రదక్షిణం చేశారు. ఎదుట నిలిచిన శుభశకునాలను గమనించారు. ఆపై యుధిష్ఠిరుని మాటలను మననం చేసుకుంటూ తన దగ్గరగా కూర్చుని ఉన్న సాత్యకితో శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. సాత్యకి, శంఖాన్ని చక్రాన్ని గదను అమ్ముల పొదులను శక్తులను మిగిలిన సమస్తాయుధాలను రథంపైకి ఎక్కించు. దుర్యోధనుడు కర్ణుడు శకుని దుర్మార్గులు. శత్రువు బలహీనుడైనా సరే బలవంతులు వారిని తేలికగా తీసుకోకూడదు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పేసరికి శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని గ్రహించిన అనుచరులు రథాన్ని సన్నద్ధం చేయడానికి బయలుదేరారు. ఆ రథం ప్రళయకాలాగ్నిలాగా ప్రకాశిస్తోంది. విమానంలా వేగంగా పయనించగలది. సూర్యచంద్రుల వలె ప్రకాశించే చక్రాలతో అలంకరింపబడినది. అర్ధచంద్రుడు, చంద్రుడు, చేపలు, మృగాలు, పక్షులు, పుష్పాల వంటి ఆకృతులతో అంతటా మణిరత్నాలతో ప్రకాశిస్తున్నది ఆ రథం. అది మధ్యాహ్న కాలంలోని సూర్యుడిలా ప్రకాశిస్తోంది. విశాలమైనది, చూడముచ్చటైనది కూడా. రథమంతా మణులు బంగారంతో విచిత్రంగా ఉంది. మంచి ధ్వజం మంచి పతాకం రథానికి అమర్చి ఉన్నాయి. ఆ రథంలో అవసరమైన సామాగ్రి అంతా చక్కగా అమర్చబడింది. పులిచర్మం పరచబడింది. అది శత్రువులకు భరించరానిది, వారి కీర్తికి వినాశాన్ని కలిగించగలది. యదువంశస్థుల ఆనందాన్ని పెంపొందింపచేసేది. శ్రీకృష్ణుని అనుచరులు శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకమనే పేర్లు కలిగిన గుర్రాలకు స్నానం చేయించి సమస్తాభరణాలతో అలంకరించి రథానికి పూంచారు. శ్రీకృష్ణుని మహత్వాన్ని మరింతగా పెంచే గరుడధ్వజాన్ని కూడా రథంపై అమర్చారు. ప్రయాణ సమయంలో దాని రెపరెపలు వినసొంపుగా ఉంటాయి. ఆ రథం మేరుపర్వత శిఖరంలాగా ప్రకాశిస్తున్నది. మేఘాలతో, దుందుబులతో సమానమైన ధ్వని గల ఆ రథం కామగమనం గల విమానం వంటిది. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఎక్కారు. అటు తరువాత సాత్యకిని కూడా ఎక్కించుకొని రథఘోషతో భూమి ఆకాశాలను ధ్వనింపచేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరారు. ఆ క్షణంలోనే ఆకాశాన్ని కప్పి ఉన్న మేఘాలు కనుమరుగయ్యాయి. మంగళకరంగా గాలి అనుకూలంగా ప్రసరించింది. దుమ్మురేగటం మాగిపోయింది. శుభసూచనగా మృగాలు, పక్షులు ప్రదక్షిణంగాను అనుకూలంగానూ సంచరిస్తూ ప్రయాణ వేళలో శ్రీకృష్ణుణ్ణి అనుసరించాయి. బిగ్గురు పక్షులు, వడ్రంగి పిట్టలు, హంసలు శుభప్రదాలైన శబ్దాలు చేస్తూ అన్ని వైపులా శ్రీకృష్ణుని వెంట పయనింపసాగాయి. మంత్ర పవిత్రాలైన ఆహుతులతో హోమం చేయబడుతున్న అగ్ని పొగలేకుండా ప్రదక్షిణముఖంగా ప్రజ్వలింపసాగాడు. వశిష్ఠుడు, వామదేవుడు, భూరుద్యుమ్నుడు, గయుడు, క్రతుడు, శుక్రుడు, నారదుడు, వాల్మీకి, మరుత్తుడు, కుశుకుడు, భృగుడు మొదలైన దేవఋషులు, బ్రహ్మఋషులు ఒక్కటై యదువంశ సుఖకారకుడు, ఇంద్ర సోదరుడు అయిన శ్రీకృష్ణునకు ప్రదక్షిణంగా నిలిచారు. ఈ విధంగా మహాత్ములైన మహర్షుల చేత, సాధువుల చేత అర్చించబడి శ్రీకృష్ణ పరమాత్మ కౌరవుల నివాసమైన హస్తినాపురికి బయలుదేరారు. పాండవులు, చేకితానుడు, విక్రాంతుడు, ధృష్ణకేతువు, ద్రుపదుడు, కాశీరాజు, శిఖండే, ధృష్టద్యుమ్నుడు, విరాట మహారాజు మొదలైన క్షత్రియులు కార్యసిద్ధికై శ్రీకృష్ణ పరమాత్మ వెంట కొంత దూరం నడిచారు. ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి అనుసరించిన ధర్మరాజు అప్పుడు రాజులందరి సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాగ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.